ప్రశ్నలు పెట్టుకోండి. వాయిస్ క్లారిటీ లేకపోతే మాత్రం అలర్ట్ చేస్తుందిగా మనం చేస్తున్నాం. దేవుని వాక్యం వదిపొద్దాం. మొదటి యోహాన్ పత్రిక 5:10 నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మొదటి యోహాన్ పత్రిక 5:10 నుంచి 13 వచనాలు చదువుకుంటూ, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన కుమారుని గురించిన సాక్ష్యంను నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడు. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతిలో మీకు రాయిచున్నాను. చదువుబడ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. వాయిస్ ఓకే అనుకుంటే మీ లైన్ స్కాన్ పాస్ ముందు పెట్టుకోండి. ప్రార్థన అంశాల్లో మరి లాస్ట్ వీక్ అందరూ ప్రార్థన చేశారు ఆశ్చర్యకరంగా. ప్రభు మహాకృపను బట్టి, సంఘం ప్రార్థనను బట్టి ఎక్సైజ్ సహవాసం యొక్క ప్రథమ వార్షికోత్సవాన్ని కమ్యూనికేషన్ పోలీసుల ఆత్మీయ కలయికను విజయవాడలో చాలా దీవెనకరంగా గంభీరంగా జరిపించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎక్కువగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, వాళ్ళ విషయాలు తెలుసుకోవడానికి, ఇంకా ఎక్కువ భారం పొందుకోవడానికి కూడా ప్రభు సహాయం చేశారు. బలహీనంగా ఉన్న కమ్యూనికేషన్ సహవాసం బలపడినట్లుగా, ఎక్సైజ్ బలపడినట్లుగా, రెండు రాష్ట్రాలు విస్తరించినట్లుగా కూడా ప్రార్థించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వారం ఉమ్మడి మహబూబ్ నగర్ వార్షిక కోసం కూడా సిద్ధపడతా ఉన్నాం. తెలంగాణలో 8 జిల్లాల్లో సహవాసాలు లేవు. అందులో మహబూబ్ నగర్ లోని 3 జిల్లాలు కొత్త జిల్లాలు సహవాసాలు కట్టబడాలి. అట్లాగే టీచర్స్ మెడికల్స్ మధ్య కూడా వాళ్ళకి ఆశ ఉంది. మనం ప్రార్థన చేద్దాం. మహబూబ్ నగర్ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాల్సిందిగా కూడా వీళ్ళందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. రేపు మనం 182వ సహవాసంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన అంశాలు ఇవి. అట్లాగే చదువుబడే వాక్య భాగం కొరకు, మన ముందున్న ఈ అంశాల కొరకే ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ఈ సెంటర్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియులందరికీ ఆహ్వానం, ఐడి మారుతుంది, సభ్యులు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళందరూ వచ్చేటట్లుగా నాయకులు, కోఆర్డినేటర్స్, కౌన్సిలర్స్, కాల్ టేకర్స్ బాధ్యత తీసుకోవాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నారు. March 22 ఈ వారంలోనే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ 3 జిల్లాల కిట్ సహవాసం ప్రారంభం కాబోతా ఉంది. 183 దాని కొరకు కూడా మనం ప్రార్థించాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారైన ప్రభు, మీ ఆశ్చర్య కార్యాలకే, మీ గంభీరమైన కార్యాలకే మమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. గొప్ప దేవుడు అని, శక్తి మంత్రుడు అని, ప్రభువా ఎరిగి మాకు చాలిన దేవుడు అని ఎరిగి మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీ వాక్యంలో జీవం ఉంది, మీరు జీవాధిపతిగా ఉన్నారు. అయినా నీ పొందు మాకు భాగ్యం, నీ సన్నిధి మాకు గొప్ప సంతోషంగా మీరు మార్చమని వేడుకుంటూ ఉన్నా. ఆశతో ప్రియులందరూ సమకూడారు. వారి పాటల ద్వారా, స్తుతి కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా మీ సన్నిధికి వచ్చి ఉండగా వారందరినీ, మా అందరినీ మీరు అంగీకరించమని, మాతో మాట్లాడమని, మా మధ్యకు మీ సన్నిధిని ఆహ్వానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ మీరు చేసిన ఆశ్చర్య కార్యాలకే స్తోత్ర. మా ప్రభువా 16వ తేదీన ఎక్సే సహవాసాన్ని బలపరచడానికి మీరు ఇష్టపడ్డారు, కమ్యూనికేషన్ సహవాసాన్ని బలపరచడానికి మీరు ఇష్టపడ్డారు, విశ్వాసాన్ని మీరు బలపరిచారు ప్రభువా, అందరినీ సమకూర్చారు. మీ మంచితనానికై మీ నమ్మకత్వానికై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు వారిని స్థిరపరచమని బలపరచమని వేడుకుంటున్నాం. ఈ వారం మహబూబ్ నగర్ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి, మా ప్రార్థన మీరు అంగీకరించండి. వారి అంతరంగా జరిగిన దేవుడు వారిని బలపరచండి. నాగర్, కర్నూలు, జగిత్యాల, ప్రభువా వనపర్తి ప్రాంతాలను కూడా, టీచర్స్ మెడికల్ వారిని కూడా మీరు దర్శించండి. రేపు ఆశ్చర్యకరంగా 182వ సహవాసముగా సోషల్ వెల్ఫేర్ మీరు కడుతున్నారు. మీ నమ్మకత్వానికే స్తోత్రాలు. వారిని మీరు బలపరచండి, అందరు సమకూర్చండి. మా ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే 22వ తేదీన సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ కిడ్స్ సహవాసం కట్టడానికి కూడా ప్రియులు ఆశతో ప్రార్థన చేస్తుండగా చిన్న బిడ్డల కొరకై నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలు మీరు బలపరచండి. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ఏపీఎస్పీ సహవాసాలు, ఉమ్మడి హైదరాబాద్ సహవాసాలను మీరు బలపరచండి. అగ్రికల్చర్ సహవాసాన్ని మీరు బలపరచండి. చదవబడ లేఖన భాగం మాకు అర్థం అవునట్లుగా సహాయం చేయండి. దుష్టుడు కల్పించే ప్రతి శోధనను దూరపరుస్తూ సంఘానికి ఇచ్చిన అధికారాన్ని క్లెయిమ్ చేస్తూ మీ కంచె మీ కాపుదల ప్రవ్వా కోరుకుంటూ చదవబడ లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ప్రత్యేక రీతిలో కొన్ని దినాలుగా యోహాను సువార్త మీద ధ్యానాన్ని ప్రతి మంగళవారం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా యోహాను సువార్తలో 12వ అధ్యాయం వరకు మనం వచ్చాం. 12వ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. అందులో గత వారం ధ్యానం చేసిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను, ఆయన వారి ఎదుట ఎన్ని సూచ్యక్రియలు చేసినాను వారి ఆయన యందు విశ్వాసం ఉంచరయ్యి. ప్రభు సూచ్యక్రియలు చేసినా, ప్రభు మాట్లాడినా వారు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అద్భుతాలు చూశారు. 11వ అధ్యాయంలో చనిపోయిన లాజర్ను తిరిగి లేవనెత్తాడు. 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు. 5వ అధ్యాయంలో బేతస్త కోనేటి వద్ద పడి ఉన్న రోగిని స్వస్థపరిచాడు. ప్రభు చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడు. కార్యాలన్నీ చూసినా సరే వారిలో విశ్వాసం రాలేదు అన్న మాటలు, వారు నమ్మట్లేదు అన్న మాటలు మనం కొంచెం ఆలోచించాలి. కాబట్టి 37వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండేను, ఎందుకంటే ఎన్ని సూచ్యక్రియలు చేసినా వారి ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. 38వ వచనం ప్రవచనం, యెషయా ప్రవచనం. ఏంటా ప్రవచనం? మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను? 39:4 వచనాల్లో కూడా యెషయా ప్రవచనం, వారు కనులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కనులకు అంధత్వం కలిగజేసెను, వారి హృదయము కఠినపరచెను. కాబట్టి కొంత మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, సహజంగా ఒక మాట ఇట్లా రాస్తారు, జీసస్ నెవర్ ఫెయిల్స్ అని రాస్తారు, యేసు ఎప్పుడు ఓడిపోడు. కానీ యోహాను సువార్తను మనం చదువుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఓడిపోయాడు అనిపిస్తుంది, ఓడిపోయాడేమో అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే, నమ్మల 12 మంది నమ్మారు. సరే, ఆ 12 మంది స్థిరంగా ఉన్నారంటే వాళ్ళేమీ బలంగా లేరు. ఆయన ఆయన కోసం నిలబడ్డ వాళ్ళు కాదు, ఆయన కోసం ఏదైనా చేద్దామని తాపత్రయపడ్డ వాళ్ళు కాదు. ఆయన పట్టుకోగానే పారిపోయారు. అందులో ఒకడు దొంగ అమ్మేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు కొంత మనం నిరాశ పడాలి. మహానుభావుడు, మహాదేవుడు, దైవ కుమారుడు, జీవాధిపతి పరలోక నుంచి భూలోకానికి పనిగట్టుకొని వస్తే ఆయనకు లోకం ఇచ్చిన ట్రీట్మెంట్ ఎట్లాంటిది అంటే, జనరల్ గా ఇప్పుడు మనం ఉంటున్న జనరేషన్ లో ఈ ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే సోషల్ మీడియా, సినిమా యాక్టర్లు, ఫిల్మ్ యాక్టర్లు, ఈవెన్ ఎమ్మెల్యేలకి, ఎస్పీలకి ఉన్న ఫాలోయింగ్ బాగుంటుంది. చాలా మంది ఏమీ లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంత అభిమానిస్తున్నామంటే రీజన్స్ ఏముందో, అభిమానులు అంతే, ఒకటో రెండో రీజన్సే తప్ప ఈవెన్ లోపాలు ఉన్నా సరే అభిమానిస్తారు. యేసుక్రీస్తు ప్రభు బ్రతికుండగా జీవితంలో మాత్రం అట్లాంటి పరిస్థితుల కంటే కూడా వ్యతిరేకతలు అంగీకరించలేదన్న మాటలు మనం కొంచెం ఆలోచింపచేయాలి. అయితే ఎందుకు హృదయం కఠినపరచబడుతోంది, ఎందుకు వారు నమ్మలేకపోతున్నారు, ఏమిటి నమ్మకపోతే ఏంటి, నమ్మితే ఏంటి అన్నది మనం కొంత మరింత లోతుగా అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి అవసరమని నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతా ఉన్నాను. అందులోనే 12వ అధ్యాయంలో ఇలా అన్నాడు ఆయన, ఇలా అన్నాడు ఆయన 44వ వచనం, అంతటి యేసు బిగ్గరగెట్లాను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. జస్ట్ ఫెయిత్, నమ్మటం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం. దానికి ఏం ఖర్చు ఏం లేదు, అదేం కష్టం కూడా కాదు. భారతదేశంలో చాలా మందిని చేర్చుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. మామూలుగా మనుషుల్నే నమ్ముతాము, అలాంటిది దేవుని నమ్మడం కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు, చిన్న విషయమే, కష్టం కాదు, ఖర్చు కాదు. కానీ నమ్మలేదు, అది పాయింట్ ఇక్కడ. అయినా నమ్మడా, చిన్న విషయమే. ఒకవేళ నమ్మితే ఏమవుతుందట, 44వ వచనం, నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాణియందే విశ్వాసం ఉంచుచున్నాడు. 45, నన్ను చూచేవాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు, నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. 48, ఒకవేళ అంగీకరించకపోతే, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఒకవేళ అంగీకరించకపోతే తీర్పు అట. 50వ వచనం, ఆయన ఆజ్ఞ నిత్య జీవమునని నెరుగుదును, ఆయన ఆజ్ఞ నిత్య జీవమును నెరుగుదును. కాబట్టి చదివిన వాక్య భాగం 12వ అధ్యాయం యొక్క ఎసెన్స్ అంతా మనం చూస్తే, వాళ్ళు ప్రభు వాళ్ళకి సమీపానికి వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ కనులు ఎదుట గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప సంగతులు కూడా బోధించాడు, ఆయన మరణ పునరుద్ధానాల కోసం మాట్లాడాడు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని అన్వేషిస్తూ యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు దగ్గర జ్ఞానం ఉంది అని వచ్చి వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళకి చాలా విషయాలు చెప్పాడు, దాని నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆయన మహిమ పొందవలసిన గడియ, గోధుమ గింజ భూమిలో పడిపోయి చనిపోతే తర్వాత వచ్చే ఫలాలు, విస్తారమైన ఫలింపు. వాటి కోసము మనం చూసాం, ఆ మాటలు చదువుకున్నాం. కాబట్టి పిల్లరా, మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అంత సులువుగా విశ్వాసం ఉంచటం చాలా సులువు, విశ్వాసం ఉంచితే వచ్చే లాభం చాలా గొప్పది, విశ్వాసం ఉంచకపోతే కలిగే నష్టం కూడా చాలా గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం, దీనివల్ల వచ్చే లాభం ఏంటో అర్థం కావాలి. నేను అందుకే జనరల్గా భక్తి జీవితంలో ఏమంటారంటే, దేవుణ్ణి ఏ లాభం కోసం నేను నమ్మలేదండి అంటారు. దాన్ని నేను స్పిరిచువాలిటీ అని అనుకోను, దాన్ని నేను ఇగ్నోరెన్స్ అనుకుంటాను, అమాయకత్వం అనుకుంటాను, అవగాహన లేమనుకుంటాను, అవగాహన చేసుకోకపోవడం అనుకుంటాను. కారణం ఏంటంటే, ఏ లాభం లేకపోతే మనం ఎందుకు భక్తి చేస్తాం? ఏ లాభం లేకపోతే ఉద్యోగాలు చేస్తారా? ఏ లాభాలు లేకపోతే వ్యాపారాలు చేస్తారా? ఏ లాభం లేకపోతే చదివిస్తారా? ఏ లాభం లేకపోతే ఏమి చెయ్యం? దేవుళ్ళో కలిగే లాభం అర్థమైతే చేసేది కరెక్ట్గా చేస్తాం, సీరియస్గా చేస్తాం, డెడికేషన్తో చేస్తాం, డిటర్మినేషన్తో చేస్తాం, బాగా చేస్తాం. అర్థం కావాలి. యేసు లేకపోతే కలిగే నష్టం ఎంత గొప్పదో కూడా అర్థం కావాలి. ఎంత నష్టపోతామో కూడా అర్థం కావాలి. అర్థమైతే లాభ నష్టాలు పెరిగి వేసుకుంటే భక్తి బోరు కొట్టదు, చాలా త్రిల్లింగ్గా ఉంటుంది. చేసేదేదో చేశాములే అంటే ఇసురోం అంటే చెయ్యం, గొప్ప సంతోషంతో గొప్ప ఆనందంతో చేస్తాం. అది అవసరం. దాన్ని జ్ఞాపకం చేయడానికి బైబిల్లో కొన్ని వాక్యాలు మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచకపోతే తీర్పట ఆ చివరి మాటలు 48, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు అప్పుడు గలడు. నేను చెప్పిన మాటే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నమ్మకపోతే తీర్పు. 50 ఆయన అంగీకరిస్తే నిత్య జీవం, రక్షణ. ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుతును అంటున్నాడు. కాబట్టి యోహాను సువార్తలో ప్రభు వచ్చారు, నేరుగా వచ్చాడు, మాట్లాడాడు, అద్భుతాలు చేశాడు, ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అయినా వారు అంగీకరించలేని పరిస్థితిలో ఇక ఆయన దాక్కుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు అన్న మాటలు చదివాం. మొదటి యోహాను పత్రికలో మనం చదివిన వాక్య భాగంలో యేసు ఎంత విశేషమైన వాడో, యేసు ప్రభునందు విశ్వాసం ఎంత తెలివైన పను, ఎంత జ్ఞానయుక్తమైన పను, ఎంత గొప్ప లాభమో అర్థం కావడానికి చాలా విషయాలు అక్కడ ప్రస్తావించబడుతున్నాయి. కాబట్టి మొదటి యోహాను పత్రికలో కొన్ని వాక్యాలు మనం చదవాలి. అందులో మొదటి యోహాను పత్రిక మనం చదివిన మాటలు 10వ వచనం నుంచి మనం చదువుదాం. 10వ వచనం నుంచి మనం చదువుతున్నాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన కుమారుని గురించిన సాక్ష్యం నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. నమ్మటం నమ్మకపోవటం ఎంత ప్రాముఖ్యమైన మాట్లాడుతూ దేవుడే చెప్పాడు, నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధకునిగా చేయడు, దేవుణ్ణి అబద్ధకునిగా చేయడం అంటాడు. 11, ఏంటి ఆ సాక్ష్యం? ఏంటి, ఏం చెప్తుంది బైబిల్ అంతట్లో మనకు వచ్చే ఎసెన్స్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల మనకు ఒరిగేది ఏంటి, విశ్వాసం ఉంచకపోతే తరిగేదేంటి, పోయేదేంటి? 11, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఈ జీవము నిత్య జీవము అన్న మాటల్ని కొంత మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమై ఉన్నామో అది కేవలం మన జీవం. ప్రతిదీ మాట్లాడుతున్నావా, ఎట్లాగా జీవం ఉంది కాబట్టి. వినగలుగుతున్నావా, ఎట్లాగా జీవం ఉంది కాబట్టి. కలిగింది ఏదైనా ఉంది అనుకుంటే దాని సెంటర్ పాయింట్ ఏంటంటే జీవం బ్రతుకున్నాం కాబట్టి, బ్రతుకున్నాం కాబట్టి. ఒకవేళ జీవం లేకపోతే మొత్తం వృధా, మొత్తం వ్యర్థం. ఎవరైతే ఏంటి, ఎంత గొప్పడైతే ఏంటి, ఎంత చదువుకుంటే ఏంటి, ఎంత సంపాదిస్తే ఏంటి, అంతా వృధా. కాబట్టి జీవం ఎంత ప్రాముఖ్యమైందంటే మరణం దగ్గర జీవం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. మరణం దగ్గర జీవం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాల్లో చనిపోయాడు. లోకానుసారంగా ఆలోచిస్తే మనకది నష్టంలా కనబడుతుంది. కానీ ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ఇక చనిపోడు, ఇక మరణానికి అధికారం లేదు. ఆయన మీద మరణానికి అధికారం లేకపోవడం కాదు, ఆయన శరీరానికి క్షయత రాదు, మహిమా శరీరం. యేసు ముసలివాడు అవడు, యేసు ఎప్పటికీ కలిసిపోడు. భూమి మీద ఉన్నప్పుడు అలిసిపోయాడు, దాహం వేసింది, ఆకలి వేసింది, ఇక అలిసిపోడు. దాహము, ఆకలి, అవేవి లొంగదీయలేవు. అది రిజరెక్టెడ్ లైఫ్, అది రిజరెక్టెడ్ లైఫ్. కాబట్టి అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నిటికీ కేంద్రం జీవమైతే, యేసుక్రీస్తు ప్రభునందు మనం పొందుకునేది కేవలం జీవం మాత్రమే కాదు, అక్కడ రాయబడ్డ మాట నిత్య జీవం. ఈ నిత్య జీవం అన్న మాట మనకు బాగా అర్థమవుతానండి. కొంచెం దాని నమలగలిగితే, జీర్ణించుకోగలిగితే, ధ్యానించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఇలా అందాం. మన జీవితకాల దినాల్లో 1 సంవత్సరం ఆయుష్కాలం పొడిగించుకోవాలంటే, మన జీవం 1 సంవత్సరం పాటు పొడిగించబడాలంటే ఎంత ఇస్తే, ఎంత రేటు కడితే సాధ్యమవుతుంది? 1 లక్ష కోట్లు, బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, అవేవి కూడా జీవాన్ని ఇవ్వలే. కావున పిల్లరా, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆశీర్వాదాలు, మేలులు, ఆస్తులు, స్వస్థతలు, అవన్నీ చాలా చిన్నవి. చనిపోయిన లాజర్ను యేసుక్రీస్తు ప్రభు తిరిగి బ్రతికించాడు, మళ్ళా తిరిగి చనిపోయాడు. యేసు ప్రభు స్వస్థపరిచాడు, మళ్ళా వాళ్ళకి జబ్బులు వస్తాయి. రావని కావు, ఆ జబ్బు రాకపోతే వేరే జబ్బు వస్తుంది. కానీ వాగ్దానం చేయబడ్డ జీవం అది నిత్య జీవం అట, అది నిత్య జీవం అట. పదే పదే వాక్యం బలంగా ఈ మాటను మన హృదయంలో ఉంచడానికి మాట్లాడుతున్నాడు ఆయన. 1 యోహాను 5:11 ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాను. ఎంత ఖర్చు పెట్టాం, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి? అక్కర్లా, 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కాదు, ఖర్చు పెట్టి సంపాదించేది కాదు. దేవుడిచ్చాడు, ఎక్కడుంది? ఎక్కడుంది ఆ జీవం? ఎక్కడుంది అమృతం? ఎక్కడుంది ఆ జీవం? తర్వాత రాయబడ్డ మాట, ఈ జీవం ఆయన కుమారుని యందున్నది. ఆ జీవం యేసుక్రీస్తు ప్రభునందున్నది. మరి యేసుక్రీస్తు ప్రభులో జీవం ఉంటే నేను ఆ నిత్య జీవాన్ని, ఆ శాశ్వత జీవాన్ని నేను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? 12, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవం లేనివాడే. కరాఖండిగా సింప్లిఫై చేస్తూ చాలా స్పష్టంగా ముక్కుసూటిగా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించావా, అంగీకరించలేదా? చాలాసార్లు మనకి వయసులో పైబడ్డ పేరెంట్స్, తల్లిదండ్రులు చేతిలో డబ్బులున్నా వాళ్ళకి ఆరోగ్యం లేకపోతే, హాస్పిటలైజ్డ్ అయితే, మందులు పనిచేయకపోతే, ఏమీ చేయలేక చేతులు నలుపుకుంటూ కూర్చున్న పరిస్థితిలో ఏం చేయగలం? పరిష్కారం ఏంటి? నా మటుకు నేను ఆదరించడానికి మాట అంటాను. ఇందుకే ఆమె ప్రభువు నమ్ముకుందా, మంచి విశ్వాసేనా, ప్రభుతో ఉందా అని అడుగుతాను. ఆ మాట అనగానే, అవునండి ప్రభుతో ఉంది, ఆడు వల్ల మేమంతా రక్షించబడ్డాం, ఆమె చాలా మంచి ప్రార్థన పర్రాలు, మరికి దేనికి బాధపడేది, ఇంకా దేనికి బాధపడేది? లోకం జీవాన్ని చాలా బాగా ఎక్కువగా అంచనా వేసింది, ఈ జీవితాన్ని, ఈ భూగోళం మీద ఉన్న జీవితాన్ని. లోకం రాబోయే జీవాన్ని చాలా తక్కువగా చూస్తుంది. ఎంత తక్కువగా చూస్తుందంటే, సిద్ధపడడం లేదు, ఆలోచించడం లేదు, సిద్ధపరచడం లేదు, లాభంగా కూడా ఎంచట్లేదు. ఎవరైనా ఆస్తుల కోసం మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మీ ఆస్తులు చెప్పండి అంటే, ఇల్లు, కారు, స్థలాలు, పిల్లలు, ఆస్తులు, ఇవన్నీ వస్తాయి లెక్కలోకి. యేసుక్రీస్తు ప్రభు నా ఆస్తి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను పొందుకున్న రక్షణ, యేసుక్రీస్తు ప్రభునందు నేను పొందుకున్న నిత్య జీవం, వాటి ముందు నేను అనుకున్న, లోకం అనుకుంటున్న ఆస్తులు ఆస్తులే కావు అని చెప్పగలిగిన ఆ గ్రహింపులో విశ్వాసులైతే ఉండాలి. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు డబ్బులు ఇస్తానన్నాడా అంటే అలా కనబడ్డు, ఇప్పుడు ధనవంతులు చేస్తానన్నాడా అలా కనబడదు. పైగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన తర్వాత కొంత సాధన చేయాలి, శత్రువు దాడులు ఎదుర్కోవాలి, కుటుంబాల్లో కూడా కొంత చేతకారము, కొంత వ్యతిరేకత ఎదుర్కోవాలి. లాభాలకు బదులు ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్న ప్రశ్న దగ్గర పౌలు అంటాడు, మనం పొందబోయే మహిమ ఎదుట ఎప్పటికాలపు శ్రమలు అదే లెక్కే కాదు, పరిగణలోకే రావు, లెక్క చేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 8:19 ఆయన మాట్లాడతాడు. కాబట్టి పిల్లరా, వాక్యం చాలా సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన కళ్ళ ముందున్న ప్రపంచంలో కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన సమాజం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి నామకార్థ క్రైస్తవులుగా ఉన్న సమాజం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి కూడా తీవ్రంగా సాధన చేయకుండా ఏదో మొక్కుబడిగా, ఆచారబద్ధంగా, అలవాటుగా, ఉన్నామంటే ఉన్నాము అన్నట్టుగా, వెళ్తున్నామంటే వెళ్తున్నాము అన్నట్టుగా, ఎవరి కోసమో అన్నట్టుగా, వాడుకు చొప్పున, అటెండెన్స్ కోసం, అలాంటి సమాజం కూడా ఉంది. కానీ నిజంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, లాభం నీకు అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభువునందు మనం పొందుకున్న వాగ్దానాలు, ఆశీర్వాదాలు మనకు అర్థమైతే, మిగతా వాటన్నిటినీ మనం చాలా చాలా బ్యాలెన్స్డ్గా చూస్తాం, లేదా ప్రయారిటీస్ మారుతాయి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు ఏ స్థానం ఇచ్చావు, యేసుక్రీస్తు ప్రభు నీకు ఏమిస్తున్నాడో నీకు అర్థమైందా, ఈ భక్తి సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏంటో నీకు అర్థమైందా? లేకపోతే మెకానికల్ గా ఏదో వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, పోయాము అన్న స్థాయిలో ఉన్నామా? కుండబద్దలు కొడుతూ చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 1 యోహాను 5:13, దేవుని కుమారు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, వినండి, ఈ మాటను ఏమంటామంటే, ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఎంత గొప్పదో అర్థం కావాలి, రక్షకుడు ఎంత గొప్పవాడో అర్థం కావాలి, రక్షకుడు ఎంత గొప్పవాడు అర్థం కావాలి. ఆయన యందు మనం పొందుకోబోతున్నది ఏంటో కూడా మనకు అర్థం కావాలి. అర్థం కావడం మాత్రమే కాకుండా ఇక్కడ రాయబడుతున్న పదాలు ఏంటంటే ధైర్యం, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా 13 వచ్చిన రాయబడుతున్న మాటలు ఏంటంటే తెలుసుకోవాలి. ఆయన విశ్వాసం ఉంచావా అయితే ఏమొస్తుంది నీకు తెలుసుకోవాలి. 13 దేవుని కుమారు నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారిని తెలుసుకున్నట్లు నేను మీకు ఈ సంగతులు రాస్తున్నాను. ఎందుకు పదే 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 జీవం నిత్య జీవం అన్న విషయాలు మాట్లాడుతున్నానంటే అది నీకు అర్థం కావాలి, దాన్ని నువ్వు బలంగా ముద్రించుకోవాలి, అది నీకు తెలియాలి, అందుకోసమే రాస్తున్నాను అంటున్నాడు. 14 ఆయన బట్టి మన కలిగిన ధైర్యం ఏదనగా ఏంటి ధైర్యం, ఏంటి ధైర్యం తర్వాత మాట్లాడతాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించిననేదే. ఏంటి మన ధైర్యం ఏంటి, ఆయన మన మనవి ఆలకిస్తాడు, మనం ఆయన నమ్ముకున్నాము, ఆయన మన ప్రార్థన వింటాడు, ఆయన మన ప్రార్థన వింటాడు. దేవుని వాక్యం ఆ నిశ్చయత, రక్షణ నిశ్చయత అది మనకు అర్థం కావాలని చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతాం. రక్షణ అంటే ఏంటో అర్థం కావాలి, రక్షణ వల్ల పొందుకునేది ఏంటో అర్థం కావాలి. అది అర్థమైతే ఇక వెలి తిరిగి చూడం, లోకం వైపు చూడం, అన్నిటిని బేరీ చేసుకుంటాం, అన్నిటినీ వివేచించగలుగుతాం, అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతాం, అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి పిల్లరా, చాలాసార్లు నేను ఎలా అంటాను, నేను ఎలా అంటాను, ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, పాప ఒప్పుకోలు ప్రార్థన చేయాలన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ లో ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనేమైనా పాపం చేశానేమో, తెలియకుండా పాపం జరిగిపోద్దా, జరగదు, తెలుస్తుంది. గత పాపాలు జ్ఞాపకం చేసుకుని మళ్ళా కుమిలిపోతా ఉంటారు. బైబిల్ ఏముంది, ఒకసారి ఒప్పుకున్నాం క్షమించేశాడు, తూర్పుకి పడమట ఎంత ఎడమో మన నుంచి మన పాపాలు అంత ఎడముగా చేశాడు, సముద్ర అగాధంలో పడేశాడు. మళ్ళా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, మళ్ళా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల మనకు కలిగింది ఏంటి, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగింది ఏంటి, పరిశుద్ధులుగా తీర్చబడడం అంటే అర్థం ఏంటి, నీతిమంతులు అవడం అన్న మాట దగ్గర అర్థం ఏంటంటే బైబుల్ ఏదైతే పక్కాగా చెప్పిందో అది 100% పక్కా. ఇక కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు, కన్ఫ్యూజ్ అవడానికి ఇంకేమీ లేదు, నాకు తెలియదండి అనుకోవడానికి ఏమీ లేదు. కానీ ఒప్పుకోవాలి, ఏమి ఒప్పుకోవాలి, ఎరిగి ఒప్పుకోవాలి. తెలియకుండా ఎరగకుండా ఏమి ఒప్పుకుంటే ఏం చేస్తాం? మొదటి యోహాన్ పత్రికలో ఆ మాటలే మాట్లాడతాడు. మొదటి యోహాన్ పత్రిక 1వ అధ్యాయం, మొదటి యోహాన్ పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయం 9వ వచనం ఇలా అన్నాడు, మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తే ఇంకా పాపం ఎక్కడ నీ దగ్గర? గత పాపాల విషయంలో 100కి 100% క్షమించబడ్డాయి, ఇక జ్ఞాపకం చేసుకోడు. మరి ఒప్పుకునేది ఏంటి? సాతాను ఉన్నాడు, సాతాను ఎప్పుడు దాడి చేస్తాడు, పాప స్వభావం మనలో ఉంది, అది మళ్ళా బయటకు వస్తూ ఉంటుంది, గత జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, గత లోక ఆకర్షణ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. నువ్వు చేయగలిగింది ఏంటి? ఇప్పుడు ఎలాగున్నావు, ఈరోజు ఎలాగున్నావు? ఒప్పుకోని పాపం ఏదైనా ఉందా? అదొక్కటే, మిగతావన్నీ అయిపోయాయి, మిగతా ఇంకేమి ఏలుబడి చేయు. ఎంత ఘోర పాపిని నన్నెట్లా నువ్వు అంగీకరిస్తావు? అనొద్దు, అనొద్దు. ఆయన క్షమించలేని పాపం ఏదీ లేదు, ఆయన అంగీకరించలేని ఘోర పాపి ఎవరూ లేరు. అందుకే బైబిల్లో రాయబడ్డ మాటలు, సమరయ స్త్రీ 6 భర్తలు ఎట్లా వర్ణించాలి, వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీని ఎలా అర్థం చేసుకోవాలి, హింసకుడు దోషకుడుగా ఉన్న పౌలును ప్రభు అంగీకరించడానికి ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారు, ఇక పెద్ద చిన్న అనేం లేదు, అందరూ పాపం చేశారు, అందరూ మహిమను పొందుకోలేకపోతున్నారు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ అభయహస్తానిచ్చాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కానీ ఎందరు అంగీకరించారో వారి విషయంలో మాత్రం బల్ల బుద్ధి బైబుల్ చాలా స్పష్టంగా విషయాలు మాట్లాడుతూ ఉంది అంగీకరించిన వారి విషయంలో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు అంగీకరించిన తర్వాత మనం ఇంకెంత మాత్రం పాపులము కాము, ఇంకెంత మాత్రం మన పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకోడు, ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు, ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం అన్నదాన్ని చాలా స్పష్టంగా బైబిల్ ఏం మాట్లాడుతుందంటే ఆయన విశ్వాసం ఉంచో 3వ అధ్యాయం 16వ వచనం ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వాడు అన్న మాట దగ్గర అందరి పడుతారు. నమ్మిన ప్రతి ఒక్కరూ అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆ డిస్ట్రక్షన్ తప్పించుకుంటున్నారు, నాశనం తప్పించుకుంటున్నారు. షెల్ నాట్ బి పెరిష్, ఇంకెంత మాత్రం నాశనం కారు, నశింపక నిత్య జీవం పొందినట్లు అదే మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయ 36వ వచనంలో కొండ బదులుగొట్టు వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడు. వేరే మార్గం లేదు, షార్ట్ కట్స్ ఇంకేం లేవు. వై జీసస్ ఇస్ మ్యాటర్, ఎందుకు ఆయన ప్రత్యేకమైన వాడు, ఎందుకు ఆయన సెంటర్ పాయింట్, ఎందుకు ఆయన మాత్రమే, ఎందుకు యేసును మాత్రం అంగీకరించాలి అన్న మాట దగ్గర బైబుల్ అంటుంది ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే జీవం. దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవం ఆయనే, దేవుడు వాగ్దానం చేసిన రక్షణ విమోచన ఆయనే. ఇంకా నిన్నలా అంటాను, బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. బైబిల్ చదివేటప్పుడు నేను మీరు ఎట్లా తీసుకున్నా నేను కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాను. బైబిల్లో నువ్వేమి చదవలేదా? ఆదికాండం దగ్గర స్టార్ట్ చేయొద్దు. ఆదికాండం దగ్గర స్టార్ట్ చేసుకుని నువ్వు ఇప్పుడు మత్తయి సువార్తలోకి రావాలి, నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాదం దగ్గర కూర్చోవాలి. బైబిల్ చదవరా బాబు అనగానే ఏం చదవమంటారు, ఏం చదవమంటారని మన సలహా అడిగితే చెప్పే మన సలహా ఏంటి? మనం చెప్పే సలహా తెలుసో తెలియకో ఓరకనే కన్ఫ్యూజన్ నెట్టుతాం. పోసో కీర్తన గ్రంథం చదువు. కీర్తన గ్రంథం ఏమర్థం అవుద్ది? ఏమన్నా ఏసు అర్థమవుతాడా? యేసుక్రీస్తు ప్రభు నుండి ఏమన్నా విశ్వాసం వస్తుందా? ఏమీ రాదు. పో సామెతల గ్రంథం చదువు, అందులో ఏమర్థం అవుతుంది? అక్కడ ఏమైనా యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం వస్తుందా? ఏసు ఏమైనా అర్థమవుతాడా? ఏమర్థం కాడు. నేనేమంటానంటే చాలా స్పష్టంగా బైబిల్ చెప్పేది దేవుని కుమారుని ఉంది విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుని నమ్మకపోతే ఉగ్రత. మనకి ఆ పునాది, ఆ పునాది పాత నిబంధన భక్తులు వాళ్ళ జీవితాలు వాళ్ళ విశ్వాసము పునాది ఉంది, పునాది ఉంది. కానీ కొత్త వాళ్ళని ఆ పునాది మీద మనం కట్టకూడదు, ఎవరిని కూడా ఆ వాళ్ళ పునాది మీద కట్టకూడదు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు పునాది మీద కట్టబడ్డవారే. యేసుక్రీస్తు ప్రభు పునాది మీద రావాల్సిందే, ఆయన మీద విశ్వాసం ఉంచాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. దయచేసి నేనేమంటానంటే ఏమీ బైబిల్ చదవకపోతే 4 సువార్తలు 1 సువార్తను చదువు. నువ్వు మరీ టూ మచ్ బిజీగా ఉండి బైబిల్ని క్రమముగా చదవలేని పరిస్థితులు నువ్వు ఉండి బైబిల్ అప్పుడప్పుడు చదివే రకం అయితే దాన్ని ప్రోత్సహించం. కానీ అప్పుడప్పుడు చదివితే ఇంకేం చదవకు, సువార్తలే చదువు, ఇంకేం చదవకు. యేసు ఏం చెప్పాడో చదువు చాలా స్పష్టంగా. నేను అంటాను ఆత్మీయ అర్థాల్లోకి వెళ్ళొద్దు. కొండ అంటే కొండ కాదనొద్దు, కొండ అంటే కొండ కాదనొద్దు. కొండ అంటే కొండే, కొండ అంటే కొండే. వాడికి ఇంకే అర్థాలు పెట్టొద్దు, ఏముందో అదే. లిటరల్ గానే చదువు, లిటరల్ గానే చదువు. ముందు లిటరల్ మీనింగే. ఎంత విస్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు బోధ అర్థమవుతుందో, ఎంత విస్పష్టంగా మన మార్గం అర్థమవుతుందో, గమ్యం అర్థమవుతుందో, జీవం అర్థమవుతుందో. అర్థం కావట్లా అది బాధ, అది అర్థమవ్వాలని ఈ తాపత్రయం, అది అర్థమవ్వాలని ఈ తాపత్రయం. కాదు, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10:9 నుంచి మనం చదివితే, రోమిలకు రాసిన పత్రిక 10:9 నుంచి మనం చదివితే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపిన నీ హృదయం అంది విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు, నువ్వు రక్షింపబడతావు. రక్షణ అన్నమాట మనం చూసాం, నశింపక నిత్య జీవం, దేవుని ఉగ్రతను తప్పించుకోవటం. ఏం చేసిన ఈ పాపాల చిట్ట, ఈ పాపాల మూటను నేను తొలగించుకోగలుగుతాను. చాలా చాలా మార్గాలు లోకం చెప్పింది. ఒట్టికాలతోటి నడుస్తూ ఉంటారు, మోకాల మీద నడుస్తూ ఉంటారు, సాష్టాంగ పడతారు, పుల్లు దండాలు పెడతారు, మునుగుతారు, నిలువుదోపుళ్ళు ఇస్తారు, తలనీలాలు ఇస్తారు, అవన్నీ మనం చూస్తాం. కానీ ఎక్కడైనా సరే సరిపోద్దా, ఇది సరిపోద్దా, ఎవరు చెప్పారు సరిపోద్దని, ఎక్కడ రాయబడింది సరిపోద్దని, ఎవరికి తెలియదు ఇది సరిపోద్దని చెప్పడానికి, ఎవరికి తెలియదు. కానీ నువ్వు చదువుతున్న బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, చాలు యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకో, యేసుక్రీస్తు ప్రభునందు హృదయమంది విశ్వాసం ఉంచు, నువ్వు రక్షించబడతావు, నువ్వు రక్షించబడతావు. రక్షించబడ్డామా లేదో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటే మాత్రం మీరు ఇంకా సాతాను చేత మోసగించబడతా ఉన్నారు. మీరింకా ఘోరపాపిని 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 అన్న పరిస్థితులు మీరు ఉంటే మాత్రం, రక్షించబడి ఒప్పుకొని కడగబడ్డ తర్వాత కూడా గత పాపాలను జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ ఉంటే మీరింకా సాతాను చేత మోసగించబడుతున్నారు. నా ఒక్కడి తలంపులు ఇంతకు ఎలా ఉన్నాయనుకోకు, నీ ఒక్కడి తలంపులే కాదు అందరి తలంపులు అలాగే కనిపిస్తాయి. సాతాను అందరినీ అట్లాగే ఆకర్షిస్తూ ఉంటాడు, నీ ఒక్కడి తలంపులే కాదు. నా ఒక్కదాని ప్రవృత్తి పాత నైజం మళ్ళా బయటకు వస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నమాట దగ్గర అందరు మనం ప్రోగ్రెస్ మనం ప్రాసెస్ లో ఉన్నాం. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అల్టిమేట్ గోల్, వెళ్దాం. అందరూ ఏం చేశారంటే జర్నీలో ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్లో ఉన్నారు, పక్కన చూసి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పోల్చుకుంటే ప్రోత్సాహం రావాలి తప్ప డిస్కరేజ్ కాకూడదు. ఈ భక్తి మార్గం ఏమంటుందంటే, ఈ రక్షణ మార్గం ఏమంటుందంటే, నోటితో ఒప్పుకున్నావా, ఒప్పుకున్నాను, హృదయంలో విశ్వాసం ఉంచావా, విశ్వాసం ఉంచాము, అయితే అస్యూరెన్స్ ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు, అంత సులువ. అవును అవును, అంతకు మించి ఇంక వేరే తతంగం ఏం లేదు, వేరే తతంగం ఏం లేదు. కింద ఆ మాటే మాట్లాడతారు, 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడు. నువ్వు ఆయన అడిగావు కదా, నువ్వు రక్షించబడతావు, ఆయన రక్షకుడు, ఆయన నీకేమి ఫీజు ఏం పెట్టలేదు, ఆయన నీకేమి మెట్లు పెట్టలేదు. బాప్తీసం తీసుకోవాలని ఎంత పెద్ద ఆ ప్రహాసనం, అంత సులువుగా బాప్తీసం ఎందుకు ఇస్తారు. నేను ముత్తుకుంటా ఉంటాను, బాప్తీసం అంటే నీకేంటి అభ్యంతరం, ఈవెన్ రొట్టె ద్రాక్షరసం దగ్గర కూడా మొత్తుకుంటాను, నీకేంటి అభ్యంతరం. ఆయన అంత సులువు చేసేసాడు, అంత సమీపంగా ఉన్నాడు, అంత సమీపంగా ఉన్నాడు. ఒకవేళ ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే మంచిది, ఎక్స్పెక్టేషన్ ముందు బాప్తీసం ఇచ్చే తర్వాత చూద్దాం, తర్వాత నీ భయాలన్నిటికీ పరిష్కారం సంఘాన్ని దేవుడు ఇచ్చాడు కదా, ఫాలోఅప్ చేద్దాం. ప్రభు వల్ల, ఆ ప్రభు వల్ల మరి ముట్టుకోకూడదా, దగ్గర రాకూడదా? పాపి కోసమా, పరిశుద్ధుల కోసమా ఆయన? కాబట్టి చాలా సులువు అండి, ప్రభువు పెట్టిన మార్గం చాలా సులువు. చాలా సులువుగా రక్షించబడేదాన్ని చాలా కష్టంగా మనం మార్చటం, సాతాను మోసము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి రక్షణ నిశ్చేత, నేను రక్షించబడ్డాను, నా భాగ్యం గొప్పది, నా స్వాస్థ్యం గొప్పది, నా గమ్యం నాకు తెలుసు, నా జీవితం నేను ఎలా ఉండాలో వాక్య ప్రకారం నాకు అర్థమైపోయింది. నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగను, మధ్యలో ఎంత బలమైన శోధన వచ్చినా అక్కడ ఆగను, మళ్ళీ లేచిపోతా, ఒప్పుకుంటా, కడుక్కుంటా, ముందుకు కొనసాగుతా, ఆగేది లేదు. ఎన్ని దాడులు చేసినా ఆగేది లేదు. దేనన్నా పోగొట్టుకుంటాను కానీ ఎంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేసుకోను. అర్థమైతే ఏ మోసంలో పడం, అర్థమైతే దేనికోసం కూడా ఇంత సులువుగా దొరుకున్న గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయం. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం ఖచ్చితం, ఆకాశము భూమి గతించింది గాని నా మాటలు గతించవు అన్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పేస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నేను నోటితో ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాం. ప్రార్థన చేశావా? ప్రార్థన చేశావు. హృదయంలో విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచాను. అయితే రక్షించబడ్డావు. ఆయన బైబిల్ చెప్పింది, ఇంకెవరు చెప్పాలి నీకు? ఇంకెవరు కన్ఫర్మేషన్ ఇవ్వాలి నీకు? ఇంకెవరు సర్టిఫికెట్ ఇవ్వాలి? బైబిల్లో చెప్పి నీ మాట సరిపోదా? చాలు. ఇంకా రక్షణ నిశ్చేతకు వచ్చేసరికి దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది, దేవుని కుమారుని యందు విశ్వాసముంచు వాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఈ సాక్ష్యం మనలోనే ఉందట. 5వచనాలు రాయబడింది, 5వచనాలు 7వచనం, సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు ఆత్మయు నీళ్లును రక్తము ఈ ముగ్గురు ఏకీభవించారు. దేవుని సాక్ష్యం బలమైంది అని కింద మాట్లాడుతున్నాడు. సాక్ష్యం మనలోనే ఉందట. నువ్వు రక్షించబడ్డావు అన్న దానికి రుజువు నీలోనే ఉంది, సాక్ష్యం నీలోనే ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి ఆ సాక్ష్యం? మనలో ఉన్న సాక్ష్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండిచ్చే సాక్ష్యం. నాలుగవ అధ్యాయము 4వ వచనం, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మీరు దేవుని సంబంధులు. ఎట్లా దేవుని సంబంధులు? మీలో ఆయన ఉన్నాడు కాబట్టి, మీలో ఉన్నాడు కాబట్టి మీరు దేవుని సంబంధులు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, 8వ అధ్యాయం 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నువ్వు దేవుణ్ణి తండ్రి, నాన్న, అబ్బా అని పిలుస్తున్నావంటే అర్థం ఏంటంటే, నువ్వు అలా తెలవగలిగిన పరిస్థితుల్లోకి వస్తున్నావు అని అర్థం ఏంటంటే, జనరల్ గా వేరే వ్యక్తిని నాన్న అని పిలవడానికి నోరు రాదు. పరాయి వ్యక్తిని నాన్న అని పిలవడానికి నోరు రాదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచని అన్యజనులు క్రైస్తవేతరులు యేసుక్రీస్తు ప్రభుని ప్రభు అని పిలువంటే నోరు రాదు, నాన్న అని పిలువంటే నోరు రాదు, రక్షక అని పిలువంటే నోరు రాదు. ఎందుకు వస్తుంది? రాదు. కానీ నువ్వు పిలుస్తున్నావు, దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభుని ప్రభువా నాదుడా అని పిలుస్తున్నావు, దేవా అని ఒప్పుకుంటున్నావు. ఎట్లా పిలవగలుగుతున్నావు? నోరు ఎలా వచ్చింది పిలవడానికి? దట్ ఈజ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నువ్వు రక్షించబడ్డవాడివి, వేరేగా పిలవలే. ఇలా అందాం, యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని అనగలవా? నోరు తెరిచి అనగలవా? ఎలాంటి పరిస్థితులను అనగలవా? ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. ఎట్లా అంటాం ఆ మాట? ఎలాగంటాం? నా ప్రభువుని ప్రభువు కాదని నేను ఎట్లా అంటాను? నా దేవుడు నేను ఎట్లా ధృవీకరిస్తాను? ఎందుకు అంతగా ఆయన్ని నేను అనలేను అని అంటున్నావు? నువ్వు రక్షించబడ్డావు, నువ్వెట్లా అంటావు? ఆయన నా ప్రభువు కాదు, నువ్వెట్లా అంటావు? మనం ఏం పొందుకున్నామో, మన ఐడెంటిటీ ఏంటో, మన రక్షణ ఎంత ఉచితంగా పొందుకున్నామో, మనలో ఉన్న ఈ సాక్ష్యం, మనలో ఉన్న ఈ మార్పు, ఇది విశ్వాస జీవితం. ఇది దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను రక్షించబడ్డాను, చాలా మందికి నేను రక్షించబడ్డాను. బాప్తిస్మ దగ్గర ఎందుకు ఆలస్యం చేస్తారంటే, బాప్తిస్మ దగ్గర ఎందుకు ఆలస్యం చేస్తారో, ఒకసారి బాప్తిస్మ తీసుకుంటే మళ్ళా పాపం చేయకూడదు కాబట్టి నేను తీసుకోను. అది ప్రమాదం, వాళ్ళ పరిస్థితి ప్రమాదం. సులువుగా వచ్చిన రక్షణను తీసుకోవడానికి ఇంకా ఏదో పాపం అటకిస్తా ఉంది, సాతాన మోసపుచ్చుతా ఉన్నాడు. ఈవెన్ బాప్తిస్మ తీసుకున్నవాడు, బాప్తిస్మ తీసుకున్నవాడు మళ్ళా దాన్ని మర్చిపోతే ఎట్లా, మళ్ళా లోకానుసారంగా మారడం ట్రై చేస్తే ఎట్లా? ఎంత ఉచితంగా, ఎంత గొప్పగా, ఎంత గొప్ప రక్షణను, ఎంత ఉచితమైన రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, రోమీయులకు రాసిన పత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, అనగా క్రీస్తుతోడి వారసులం, మా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతోడి వారసులం. ఎంత గొప్ప ఆధిక్యతను వాక్యం వాగ్దానం చేసిందో అర్థమైతే, అర్థమైతే చాలాసార్లు పుట్టగానే పక్కలు చేసుకొని వాళ్ళకు కలిగిన స్థితిలో ఉంటే, వాళ్ళు ధనవంతులైతే, మనం పేద కుటుంబంలో పుట్టుంటే చాలా బాధపడతాం. నేనెందుకు ఆ ఇంట్లో పుట్టలేదు, నువ్వు కష్టపడి ఏమైనా సంపాదించావా? లేదు. వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదించలేదు, వాళ్ళ పేరెంట్స్ కదా ఉంది. పేరెంట్స్ని బట్టి ఐడెంటిటీ మారిపోతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచగానే మన ఐడెంటిటీ ఎట్లా మారిపోతుంది? మనం ఏమైపోతున్నాము? యోహాను సువార్త 1:12 యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఎవరిచ్చాడు అధికారం? ఎవరిచ్చారు అధికారం? దేవుడిచ్చాడు. దేవుడు నానా అని పిలిచి అధికారం ఇచ్చాడు. దేవుడు నిన్ను నన్ను కుమారుడు కుమార్తె అంటున్నాడు. రోమపత్రిక 8:16 అయితే వారసులము, క్రీస్తుతోడి వారసులము, మహిమకు వారసులము అని వాక్యం అంటుంది. జస్ట్ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం, ఆయన అంగీకరించేసరికి ఎంత గొప్ప అధికారం, ఎంత గొప్ప భాగ్యం వచ్చేసింది, ఎంత గొప్ప భాగ్యం వచ్చేసింది. ఈ లాభం మనకు అర్థమైతే, ఈ రక్షణ ఎంత ఉచితంగా వస్తుంది అర్థమైతే, ఈ రక్షణ వెనకాల దాగి ఉన్న లాభాలు ఎంత గొప్ప అర్థమైతే, మనం దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డలు దేవుడికి నచ్చని ఏ పని ఇష్టపూర్వకంగా చేయరు. ఏ అయిష్టమైన కార్యాన్ని చేసినా నిత్యత కలిగిన వాడు అయిష్టమైన కార్యం దగ్గర ఆనందించలేడు. గొర్రె బుద్ధిపూర్వకంగా బురదలో పడదు, బురదలో పడినా బురదలో సంతోషించలేదు. పంది అయితే కదా ఇష్టపూర్వకంగా బురదలో పడి బురదలో ఆనందించడానికి. మన గొర్రెలో మన స్వభావం అది, రక్షించబడ్డ బిడ్డ స్వభావం అది. చాలాసార్లు మౌనంగా ఉంటారట. మౌనంగా ఉండి నోటికి ప్లాస్టర్ వేయడమే వాడి పని. ఒప్పుకుంటే క్షమాపణ. ఒప్పుకోవద్దు. నిన్నేమన్నా బాహాటంగా బహిరంగంగా అందరి ముందు మైకి పెడుతుంది అరవమన్నాడా ఒప్పుకోవడానికి? ఆయన దగ్గర ఒప్పుకోవడానికి ఏమైంది? రక్షణ ఇచ్చేత ఒకటి వాక్యం సాక్ష్యమిస్తుంది, రెండు ఆత్మదేవుడు తానే సాక్ష్యమిస్తున్నాడు, మూడో సాక్ష్యం రక్షించబడ్డ బిడ్డ ఎలా ఉంటాడు అన్న సాక్ష్యం దగ్గర 3:14 రక్షించబడ్డ వారికి సాక్ష్యం ఏమిటంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము, నెరుగుదము, ప్రేమ లేని వాడు మరణం ముందు నిలిచి ఉన్నాడు. మనం సహోదరుని ప్రేమించటం జీవంలోకి రావడం అట, మరణంలో నుండి జీవంలోకి రావడం అట. నేను ఇలా అంటాను, మనలో సంఘాన్ని ప్రేమించే మనసు, మనలో సహోదరుని ప్రేమించే మనసు. ఒకప్పుడు మన మనసు ఏంటి, స్వయం నేను అనే బౌండరీలోకి ఎవరు రారు. ఏది చేసినా నా కోసమే చేస్తాను. కానీ రక్షించబడ్డ బిడ్డ ఎలా ఉంటాడట, సహోదరుని ప్రేమిస్తాం. సహోదరుని ప్రేమించిన వాడే జీవంలోకి వచ్చిన వాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎందుకు సంఘ జీవితం ప్రాముఖ్యం అంటే, నేనెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేనెందుకు వాళ్ళతో మాట్లాడాలి, నేనెందుకు వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళు నా ఇంటి ఎందుకు రావాలి. ప్రేమ లేని జీవితం, రక్షించబడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే కోరుకుంటారు, సహోదరుని కోరుకుంటారు, సహోదరి ప్రేమను కోరుకుంటారు. ప్రేమను పొందుకోవడం కాదు, ప్రేమను పంచటం. వెళ్తారు, ప్రార్థన చేస్తారు, కలుస్తారు, మాట్లాడతారు, ఫాలోఅప్ చేస్తారు, వెంటబడతా ఉంటారు. ఏమైందిరా బాబు అంటే ప్రేమ, దేవుని ప్రేమ, సహోదరుని ప్రేమ. అది సాక్ష్యమాట. రక్షించబడ్డ వాళ్ళ రుజువు ఏంటంటే, ఇదిగో స్వార్థాన్ని పక్కన పెట్టి సహోదరుని ప్రేమించే స్థాయిలోకి రావటం, సహోదరుని స్థాయిలోకి రావటం. అంత బాగుంటుందన్నమాట ప్రేమ కోసం రాయబడిన మాటలు మనం చదివితే. దీర్ఘకాలం సహించటం, అపకారాన్ని మనసులో పెట్టుకోకపోవటం, అలాంటి ప్రేమ. కాబట్టి ప్రిల్లరా, నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట ముగిస్తున్నాను. కీర్తన గ్రంథము 133 కీర్తన మొదటి వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. లోకంలో ఐక్యత ఉంటుందా? లోకంలో ఐక్యతను చూడగలమా? ఒకవేళ చూసినా సరే అది దైవికంగా ఉండదు, నిస్వార్థంగా ఉండదు. ప్రేమకున్న గుణలక్షణాలు అక్కడ ఉండవు. అందులో సమ్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని స్వార్థపూరితమైన లాభ నష్టాలు ఉంటాయి, వాటి కొరకే. కానీ ఈ అగాపే ప్రేమ, సహోదర ప్రేమ, అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 మాట్లాడుతూ, ప్రేమ లేని వాడినైతే విరుద్ధుడు అని మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమ 14 ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. నేను ముగిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం. విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకం. అంతే, డిసైడ్ అయిపోయింది డెస్టినేషన్. అయితే నిత్య జీవాన్ని పొందుకున్నాము అన్న ఆ స్థాయిలో నుంచి మళ్ళా వెనక్కి లాగడానికి వాడు పనిచేస్తాడు. దానికి ఆయుధ వేరంటే రక్షణ ఇచ్చేత. నీకు ఆ క్లారిటీ ఉండాలి, నేను రక్షించబడ్డా, నేను పొందుకునేది ఇది, వాడు మోసపు మాటలు వింటే నేను నష్టపోయేది ఇది అని అర్థమైతే ఈజీగా జయించగలుగుతావు సాతాను శోధన. వాక్యం చెప్పింది అబద్ధం కాదు, ఆత్మదేవుడు సాక్ష్యమిస్తున్నాడు అబద్ధం కాదు, నీలో కలిగిన ఆ ప్రేమే సాక్ష్యమిస్తుంది అబద్ధం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ దగ్గర ఎరగని వారిగా, అమాయకంగా, అయోమయంగా, అర్థం కాని పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచలేదు, వాళ్ళు అంగీకరించలేదు. నిజంగా బాధ, ఎంత నష్టమో. ఆయన ఎంత విశ్వాసం ఉంచకపోతే ఉగ్రత, ఆయన ఎంత విశ్వాసం ఉంచారు ఎంత ధన్యులో, ఎంత భాగ్యవంతులు. విశ్వాసులుగా మనం లోకంలో చూస్తున్నాం, లోకంలో ఉన్నాం, లోక పోకళ్ళు మారుతా ఉన్నాయి. ప్రతి దానికి మనం కనెక్ట్ చేసుకోవాల్సింది, నేను ప్రభునందు పొందుకోబోయే ఆ నిత్య జీవం ఎదుట ఇదెంత, ఈ శోధన ఎంత, ఈ లౌకిక లాభం ఎంత అని అర్థం చేసుకుంటే దాన్ని దాటుతాము, దాన్ని జయించగలుగుతాము, ఆత్మ సంబంధులుగా రక్షించబడ్డ వారిగా కొనసాగలుగుతాం. అలాంటి రక్షణ చేతను
ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్.